Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం డిసెంబర్ 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎన్నికల గురించి యాక్చువల్గా నిన్ననే మాట్లాడాలి, కానీ మరి నిన్న 5:30కి నేను స్టార్ట్ చేసే టైంకి ఇంకా పూర్తిగా అన్ని చోట్ల నుంచి రాలేదు కదా. ఎంపీ అయితే రాత్రి 11:12 వరకు కూడా ఇంకా అలాగా నెమ్మదిగా సాగుతూనే ఉంది. కానీ ఏమన్నా నెక్ టు నెక్ ఫైట్ అసలు, అది సూపర్. అసలు మామూలుగా అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఇంకా కౌంటింగ్కి ఈ 2-3 రోజులు టైం ఉంటుంది కదా, అప్పుడు వేసిన బెట్టింగులు మామూలు బెట్టింగులు కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆఖరికి తెలంగాణ నుంచి మొదలు పెడితే ప్రతి చోట ఏమవుతుంది అన్న ఉత్కంఠ రోజు రోజుకి పెరిగిపోయింది. మన ముందు అంటే బయట మాట్లాడుకుందాము, తర్వాత మనం తెలంగాణ గురించి, ఎందుకంటే అది మన తెలుగుకి సంబంధించింది కాబట్టి కొంచెం ఇంకా విశ్లేషణ కూడా చేద్దాం అసలు ఏం జరిగింది ఏంటనేది. బట్ దెన్ రాజస్థాన్ కానీ, రాజస్థాన్లో అంటే నెక్ టు నెక్ వెళ్ళింది, ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది, ఇదంతా ఓకే. అంటే గెలిచింది ఇన్ ద సెన్స్ ఎక్కువ సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు దాంట్లో అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు పంట పండినట్టే కోట్లకు కోట్లు ఆఫర్ చేసి మరి ఎవరో ఒకళ్ళు లాగేసుకుంటారు, అది మనకు తెలిసిన విషయమే. ఛత్తీస్గఢ్ ఒకటి, తర్వాత మిజోరంలో MNF వచ్చింది, అది మామూలు స్వీప్ కాదు, అది కూడా సూపర్ స్వీప్. అంతకుముందు కాంగ్రెస్ ఉండేది కాబట్టి మరి యాంటీ ఇన్కమెన్సీ పనిచేసిందో మరేమో తెలియదు, కానీ మొత్తానికి MNF సూపర్గా వచ్చేసింది. ఇకపోతే మధ్యప్రదేశ్, యాక్చువల్గా అక్కడ అంత ఇదేం లేదు, అంటే పాలసీస్ అవి కొంచెం బాగా చేశారు, అంత బాగానే ఉంది. కానీ అంత నెక్ టు నెక్ వెళ్ళిందంటే 108-115, ఎప్పుడు నేను రాత్రి 9:30-10 ఆ టైంలో చూసినప్పుడు. సో ఇట్లా అంటే ప్రతి చోట ఈసారి అంటే ఒక సెంటిమెంట్ అయితే ఉందంట సెమీఫైనల్స్, ఇది యాక్చువల్గా సెమీఫైనల్స్ అనుకున్నారు ఈ ఎలక్షన్స్ని. సో సెమీఫైనల్స్లో ఏదైతే బాగా పెర్ఫామ్ చేస్తుందో అది ఫైనల్స్లో కొంచెం కష్టము, క్రికెట్ మ్యాచ్లాగే. అబ్బో అసలు ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికాతో కొట్టి 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 లాస్ట్ వరకు వచ్చి తీరా ఫైనల్స్లో ఒక్క బోల పాడతారు అది ఇది అని అంటారు కదా, అట్లాగే సెమీఫైనల్స్ చాలా బాగా వచ్చింది కాంగ్రెస్కి అని అనుకున్నారు. ఒక్క తెలంగాణ తప్ప మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ చక్కగా, అంటే కొన్ని చోట్ల కొద్దిగా నెక్టు నెక్ ఉన్నా కూడా మిగతా చోట్ల మంచి గట్టి పోటీ ఇచ్చి బాగా నిలబడింది స్ట్రాంగ్గా. మరి ఇది ఫైనల్స్లో ఏమవుతుందనేది తెలియదు. సరే, గెలిచిన వాళ్ళు పండగ చేసుకున్నారు, ఓడిపోయిన వాళ్ళు మేము ఓటమిని హుందాగా స్వీకరిస్తున్నామన్నారు. ఇవన్నీ ఒక విధమైతే తెలంగాణ అసలు అది ఎట్లా అంటే, సింహం సింగిల్గా వస్తుంది పందులే గుంపులుగా వస్తాయన్న డైలాగు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే అటు మన కాంగ్రెస్, టీడీపీ, తర్వాతేమో తెలంగాణ జాగృత, అది ఒకటి, ఇవన్నీ ఏకమైనవి. ఇక MIMఏమో ఎప్పుడు కేసీఆర్కి ఎప్పుడు సపోర్ట్గానే ఉంది టీఆర్ఎస్కి. బండి మీద తను బుల్లెట్ మీద వెళ్ళొచ్చి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పడము ఇవన్నీ కూడా అసలు ముందు రోజు అసలు మామూలుగా లేదు ఆ రోజు. వీటన్నిటి మధ్య అసలు టీఆర్ఎస్ ఎన్నికల్లో దుమ్ము దులిపేసింది ఒక విధంగా చెప్పాలంటే. ఏదో ఇంకెక్కడైనా చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందేమంటే ముందు రోజు వరకు కూడాను ఈవెన్ వాళ్లే కొంచెం ఒక్కసారి ఏమో అన్న డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఉన్నారేమో అన్న ఒక భయం వచ్చింది. కానీ అది అస్సలు కాదు, ఏ భయము అక్కర్లేదు. ఆఖరికి కొద్ది గొప్ప సాఫ్ట్ కార్నర్ ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళు ఓడిపోయారు. కారణాల గురించి ఇంకా పూర్తిగా అసలు మనము అంటే విశ్లేషించడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఎక్కడెంత ఓట్ షేర్ వెళ్ళింది, ఎక్కడెంత పర్సంటేజ్ అనేది ఇంకా కొంచెం బాగా డీటెయిల్గా చేస్తే కానీ చేయలేము. ఈలోపు మనం అసలు అనుకోవాల్సింది ఏంటంటే, నేషనల్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో అవి సౌత్కి సంబంధించినంత మటుకు ఫెయిల్ అవుతున్నాయి అనేది ఎప్పుడైతే ఇదివరకు ఒకసారి లగడపాటి రాజగోపాల్ చెప్పాడన్నమాట, అది ఈసారి తప్పింది. అవి నిజమైనవి యాక్చువల్గా, రాజగోపాలే ఘోరంగా తప్పిపోయారు. ఎందుకంటే ఇప్పుడు చేయాల్సిన విశ్లేషణ ఏంటంటే, రాజగోపాల్ జోస్యం ఎందుకు చెప్పాడు అసలు అనేది. ఎందుకంటే నేను రాజకీయ సన్యాసం తీసుకున్నానన్న మనిషి తీసుకుని ఊరుకోవచ్చు కదా, ఇదే ఎక్కువ వస్తుంది, దీనికి టఫ్ పోటీ ఇస్తుంది, అసలు టగ్ ఆఫ్ వార్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఫీలర్స్గా వదిలి అసలు ఎందుకు లాస్ట్ మినిట్లో ఈ సర్వే ఇవన్నీ చెప్పి, అంటే హార్డ్లీ ఒక 10 డేస్ ముందర నుంచి కొంచెం ఉన్నది ఈ సర్వేకి సంబంధించింది. ఆ తర్వాత మెల్లిగా ఈ సర్వే గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా వాళ్ళు ట్రై చేసి జోస్యం అది చెప్పినట్టుగా అసలు ఇది ఖచ్చితమైన సర్వే, నేను ఆల్రెడీ ఇదిగో రూట్స్కి వెళ్ళి మరీ నేను సర్వే చేశాను అది అని చెప్పి చేసింది, మొత్తం తప్పిపోయింది. అండ్ తనకి తనకున్న ప్రతిష్టను మొత్తం పణంగా పెట్టి మరి ఏం సాధించారు అనేది మనం కరెక్ట్గా ఆలోచిస్తే పెద్దంత, అంటే హంగ్ ఏర్పడుతుంది అనేటటువంటి ఒక భావన కాబోయే ఎమ్మెల్యేస్లో గనక ఉంటే వాళ్ళు కొంచెం పారాహుషారుగా ఉండి అవతల క్యాంపుల్లో ప్రత్యక్షమవుతూ ఉంటారు. కాబట్టి మహాకూటమి తరఫు గెలుపు గుర్రాలన్నీ వాళ్ళ సొంత శాఖల్లోనే ఉండడానికి మనం గెలుస్తున్నాము, ఎక్కడికి పోకండి అని చెప్పడానికి ఒక ఫీలర్లా వదిలాడేమో అన్న డౌట్ అయితే నాకు వచ్చింది ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లాంటి సర్వేస్ అవి కొంచెం చాలా టఫ్గా ఉంది, అసలు టఫ్ ఫైట్ ఇస్తుంది, 60-65 రావచ్చు అని చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఎవరన్నా కాల్ చేస్తుండొచ్చు, సో మీరు మీ క్యాంప్లోనే ఉండండి, యూ హ్యావ్ ఎ ఫెయిర్ ఛాన్స్ అని వాళ్ళకి కొంచెం ఊరట కలిగించడానికి అయి ఉంటుందేమో అని నాకు అనిపించింది పర్సనల్లీ. అయితే కొన్ని ఇంకొక ఒక టైప్ ఆఫ్ టాక్ ఏమొచ్చిందంటే రాజగోపాల్ అసలు ఏ సర్వే చేయించలేదు, ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇవన్నీ చెప్పారు అనే మాట కూడా కొంచెం గట్టిగానే వినపడింది. అయితే తన నిజాయితీనే ప్రశ్నించే ఆరోపణ అది, సో కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత తనదే. ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఎన్నికలకి ముందే టీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదు అని చెప్పడం స్టార్ట్ చేసి మైండ్ అంటే ఓటర్ మైండ్ని కొంచెం హిప్నోటైజ్ అనుకోండి, లేకపోతే ప్రిపేర్ చేయడం అనుకోండి, ఏదన్నా అది స్టార్ట్ అయింది పరిస్థితి బాగాలేదని చెప్పిన తర్వాత. అట్లా చెప్పి ఈ మహాకూటమి సభ్యుల్లో కొంచెం నైతిక స్థైర్యాన్ని పెంచాలని అనుకోవచ్చు, లేదా అంటే టీఆర్ఎస్ని కొంచెం వార్నింగ్ ఇచ్చి అన్ని రకాల రిసోర్సెస్ని వాళ్ళు ఖర్చు పెట్టి మరి ఎలాగోలాగా వాళ్ళు బై హుక్ ఆర్ కుక్ మాకు ఇది అవసరం అనేటట్టుగా చెయ్యాలనేదైనా అయి ఉండొచ్చు. మరి అందులో ఏంటి తన ఉద్దేశం అనేది మనకు కరెక్ట్ తెలీదు, ఇంకా మనం విశ్లేషణ చేయాల్సి ఉంది, చేస్తాను ఈ చిన్న విరామం తర్వాత.
తాని తానేక కార్యార్థ సంధాయిని ఆది నారాయణి నీకు జోహారు జోహారు, నా పేరు నా ప్రాణము మాన మర్యాదలు నీదే, నీకై సుబద్ధాల బద్ధాల నాడేను లోకాన్ని ఏ తీరుగానైన వాడేను, ఈ ఒక సందే గదా నీకు శ్రీ విష్ణువక్షంబు, ఆ కారణానే గదా నీవు ఈ మధ్య నలుపైతివే కొంత, నిన్ను ఏవాని కత్తిచ్చినన్ వడ్డివై జుడ్డువై గడ్డువై వాని గడ్డమ్ము పీలించి గుడ్డైన లేనట్టి నిర్భాగ్యుగావించదే, వాని బిడ్డల్లోనూ లక్షణ ఎంతు శోషించి ఘోషించ నా ఇంటిలో జొచ్చి భాషించవే, భాగ్యలక్ష్మి నమస్తే నమస్తే నమదిని నిన్న నెర నమ్మి కొలుతునే మాతా దయకను ధనలక్ష్మి, ఇదే తోటు నా కడే రావుగా సదా నిలువవే ధనలక్ష్మి, మదిని నిన్ను నెర నమ్మి కొలుతునే మాతా దయకను ధనలక్ష్మి, ఇదే తోటు నా కడే రావుగా సదా నిలువవే ధనలక్ష్మి. విరోధులైనా విహితుల చేతూ వింతగా నీవు తల్లి, తండ్రి కొడుకులకు తంట పెట్టు నువ్వు తలలు తంతువే మా తల్లి, నలుపు అరలందున ఎప్పుడు తీయక నిండవి ఓ తల్లి తెలుపున మూడు నలుపున నాలుగు లక్షలుంతవే మా తల్లి నిన్ను దాచిన నెమ్మది లేదు కంటికి రాదు కునుకైనా దొంగలు దొరలు దుష్టులు ద్రోహులు అందరి కన్ను నీపైన వేగవంతుడు డొబ్బుకు సైతం కొరగాడే డబ్బు జబ్బు ఎన్నున్నా సరే డబ్బులు ఉంటే గొప్పోడే మదిని నిన్ను నెర నంగి కొలుతునే మాతా దయగను తనలని ఇదే తోటు నా కడే రావుగా సదా నిల్వవే ధనలక్ష్మి ఇదే తోటు నా కడే రావుగా 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 సదా నిల్వవే ధనలక్ష్మి మదిని నిన్ను నెర నమ్మి కొలుతునే మాతా దయగను ధనలక్ష్మి ఇది తోటు నా కడే రాబుగా సదా నిలువరే ధనలక్ష్మి.
నమస్తే, దిస్ ఈస్ లిఖిత. యు ఆర్ నౌ లిస్నింగ్ టు మై మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో టిఆర్ఎస్ వార్నింగ్ ఇచ్చి వాళ్ళ రిసోర్సెస్ అన్నీ అయిపోజేసేలాగా చేయడం తన ఉద్దేశమా, లేకపోతే టీడీపీ వాళ్ళకి కొంచెం నైతిక స్థైర్యాన్ని పెంచడం తన ఉద్దేశమా అనేది తెలీదు. ఫస్ట్ జరగలేదు, నైతిక స్థైర్యం అనేది అసలు రాలేదు. రిసోర్సెస్ మాత్రం కొద్ది ఖర్చైన విషయం కరెక్టే, అయితే తన జోస్యం వల్ల లాభపడింది మాత్రం టీఆర్ఎస్ అని మనకి ఇప్పుడు బాగా అర్థమైంది. అంటే ఏ మేరకి అనేది మామూలుగా ఎవరైనా పరిశీలించే వాళ్ళు ఎవరైనా సరే మనకి అర్థమైపోతుంది. అంటే కరెక్ట్ అయిన ప్రతిపక్షం లేదు కాబట్టి టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే అనే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఎన్ని సీట్లు అనేది ఆల్రెడీ మనకి 88 ఆల్మోస్ట్ వచ్చినాయి. సో అది ఏది అలోన్గా, మళ్ళీ ఇది కాకుండా ఎంఐఎం ఎటు కలుస్తుంది. అయితే ఫస్ట్ నుంచి టీఆర్ఎస్కి 85 అని అనుకున్నారు, ఇప్పుడు 88. అంటే కేసీఆర్ ప్రభ కొంచెం తగ్గిందా లేకపోతే ఇంకొంచెం పెరిగిందా అనేది ఆలోచిస్తే మటుకు పెరిగిందనే చెప్పవచ్చు. మామూలుగా ఒక 5 ఏళ్ల పాలన తర్వాత కొన్ని ఖచ్చితంగా కొన్ని ఉంటాయి డిస్సాటిస్ఫాక్షన్స్, రైతుల పట్ల సరిగ్గా ఉండలేదని. కానీ రైతులకు కూడాను అదేంటి 24 అవర్స్ కరెంటు కానీ, లేకపోతే కొన్ని రుణమాఫీలు అవి చేశారని, తర్వాత ఏమో సబ్సిడీకి విత్తనాలు ఇచ్చారని, మిషన్ భగీరథ పేరుతోటి ఇప్పుడు వాటర్ కూడాను అన్ని చిన్న పల్లెటూళ్ళలో కూడా ప్రతి ఇంటికి వాటర్ తీసుకురావడం కానీ, వీటి గురించి రైతు బంధు అనే కార్యక్రమము, అది అసలు యుఎన్ వాళ్ళ చేత కూడాను అది గుర్తింపబడిందంటే అసలు అది ఎంత వాళ్ళకి అపీలింగ్గా ఉండుంటుందంటే, అక్కడ మనము ఆ పొజిషన్లో లేము రైతుల పొజిషన్లో, కానీ అక్కడ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకైతే తెలుస్తుంది కదా. సో ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి ఏం చెప్పినా కూడా అవేవి పనిచేయకుండా కేవలం తను చేసిన కార్యక్రమాలు అండ్ తను ఏదైతే నమ్మాడో, అంటే జనాలు మేము అలా ఉంటాం ఇలా ఉంటాం ఈ మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా పక్కన పెట్టాను. అంటే ఒక మనిషి ఒక ఫైట్ చేస్తున్నాడు అన్నప్పుడు మిగతా అందరూ తనకు అగెన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు అన్నప్పుడు ఒక రకమైన జాలో లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ మనిషి మీద, ఆ జాలి వర్కౌట్ అయిందో లేదా తను చేసినటువంటి విషయాలు ఏవైతే ప్రొడక్టివ్ విషయాలు డెవలప్మెంట్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవే వర్కౌట్ అయినాయో తెలియదు, కానీ మొత్తానికి తనకి విజయాన్ని చేకూర్చింది. ఎన్ని విధాల ఎవరు తనని చుట్టుముట్టినా కూడా అజయుడై తను మళ్ళీ అంటే డిజాల్వ్ చేసి, అంటే ఈ మన జాతకం ప్రకారం ఇప్పుడు కరెక్ట్ కాదు ఇంకా కొంచెం ముందే రావాలి అని ముందే అన్ని ప్లాన్లు వేసుకుని డిజాల్వ్ చేసి ప్రభుత్వాన్ని కొంచెం ముందస్తుగా ఎన్నికలు పెట్టుకుని ఇంత చేసి దానికి అట్లీస్ట్ తన అంటే తన నమ్మకమే అనుకోండి లేదా తను చేసిన డెవలప్మెంటే అనుకోండి ఏదైతేనేమి మొత్తానికి ఇట్ పెయిడ్ హిమ్ ఇన్ లీప్స్ అండ్ బౌండ్స్. సో 80 సీట్లకు కొద్ది అటు ఇటుగా నన్ను ఫస్ట్లో అనుకున్నారు. రాజగోపాల్ సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత ఒక 65-70 అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం స్వరంలో మార్పు వచ్చి పొద్దున కాస్త పర్వాలేదు నిన్న అని అనుకుంటున్న టైంకి ఫైనల్గా 88 ఇంకా కూడా పెరిగేటట్టు అండ్ ఇంకా అసలు మజ్లిస్ మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు అప్పుడు. అంటే దీనికి మెయిన్ ఏంటంటే మీడియా ప్రభావం మన మీద అలా ఉంటుంది. అంటే ఏదో పంచతంత్రంలో కథ ఉంటుంది కదా, నలుగురు వరుసగా కుక్క అంటే మేకను కూడా దాన్ని యజమాని కుక్క అనుకున్నాడని. సో ఆ టైప్లో నాలుగు గోడల మధ్య కూర్చుని మనం ఏదైనా ఒక ఆర్టికల్ చదివితేనో లేకపోతే ఏదైనా ఒక టీవీలో ఒక విషయం గురించి చర్చ ఏదైనా క్షేత్రస్థాయిలో ఏదన్నా కొంచెం మనకి వాస్తవాలు తెలియకపోయినా కూడా ఆ వచ్చిన వాడు ఏదైనా చర్చలో ఇదిగో మొన్న ఇలా అనుకున్నారు ఆ సర్వే ప్రకారం అలా జరిగింది నీల్సన్ సర్వే ప్రకారం ఇది వచ్చింది ఇండియా టుడే సర్వే ప్రకారం అది వచ్చింది అని వాళ్ళు ఏదో వాళ్ళు చెప్తారు. అంటే ప్రతి ఇప్పుడు వచ్చి మాట్లాడే ప్రతి వాళ్ళకి రాజకీయం మీద కానీ లేకపోతే సర్వేల మీద కానీ వేటి మీద అయినా అంత పూర్తి 100% అవగాహన అయితే ఉండదు కదా. అసలు ఒక ఓటు వేయడానికి వెళ్ళేటటువంటి ఓటర్ మనసులో ఏముందనేది తనకే తెలియదు. బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, ఓటు వేసే వరకు కూడాను లాస్ట్ మినిట్లో ఏమో బ్యాలెట్ పేపర్ చూసిన తర్వాత ఏంటి అసలు దీనికి వేస్తున్నాం ప్రతిసారి, ఈసారి చూద్దాం ఎప్పుడు నేను వేసింది ఎప్పుడు గెలిచింది కనుక ఈసారి దీనికి వేద్దాం ఇదైనా గెలుస్తుందేమో అన్నట్టుగా లాస్ట్ మినిట్లో మారొచ్చు. యు నెవర్ నో మనకి ఎప్పుడు ఏది సింపతైజ్ అవుతుంది ఎప్పుడు ఏది మనకి మనసు మారుతుందని మనమే చెప్పలేనప్పుడు సర్వే వాళ్ళు వచ్చిన మామూలుగా వాళ్ళు ర్యాండమ్గా ఏం చేస్తారు, బియ్యం ఉడికిందా లేదా అన్నట్టు ఒక మెతుకు పట్టుకుని చూసినట్టుగా ఒక కాలనీలోకి వెళ్ళి ఓకే ఏంటమ్మా ఎవరికి వేస్తారు అనగానే వాళ్ళు ఏదో పార్టీ పేరు చెప్తారు. వీళ్ళంతకన్నా అత్యుత్సాహంగా మీడియా ఈ మధ్య ఎంత అత్యుత్సాహంగా ఉంటుందో అందరికీ తెలుసు అనుకోండి, చూసి రమ్మంటే కాల్చి వచ్చేటట్టు ఉంటుంది. సో ఒకళ్ళు చెప్పిందని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ దానికే వేస్తారని వీళ్ళు చెప్పేస్తారు. నాకే తెలిసి ఒక ఇంట్లో ఖచ్చితంగా ఒకటే ఓటు దీనికి పడుతుందని చెప్పలేం. వాళ్ళెవరినో పిలిచి వాళ్ళు అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటే మనకి ఓకే వీళ్ళు గెలుస్తారేమో ఆహా మేబీ కావాలి. పైగా ఏంటంటే డిస్కషన్ ఫోరమ్స్ అవి పెట్టినప్పుడు ఏదైనా కొంచెం ఈ క్షేత్రస్థాయి సమావేశాలు అది అంటుంటారు కదా, ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క లీడర్ని పిలవడము లేకపోతే విశ్లేషకుల్ని పిలవడము వాళ్ళు ఏదో చెప్పడము ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఏది విన్నా ఆహా ఇది కరెక్టే కదా అనిపిస్తుంది. ఎందుకంటే మనకంటూ ప్రత్యేకంగా ఒక అవగాహన అనేది ఉండదు. అంటే ఉంటే పేపర్లో ఏదైనా చదివినప్పుడో లేకపోతే వీళ్ళు చెప్పే వార్తల్లో చదివిన విన్నప్పుడో తప్ప విడిగా మనకేమీ తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. సో ఇదిగో అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ మీద వెళ్ళి మాట్లాడాడు అని అంటే ఆహా మేబీ వీళ్ళు లగడపాటి సర్వేకి ఏమైనా కొంచెం ఇంకా డౌట్స్ ఎక్కడన్నా ఉన్నాయేమో సో మేము మీకు సపోర్ట్ అని చెప్పి ధైర్యం ఇవ్వడానికి వెళ్ళాడేమో అని అనుకుంటారు. పైగా మన దగ్గర ఉన్నది ఏంటి, పెయిడ్ మీడియా. సో సాక్షి వాళ్ళైతే ఒక రకంగా చెప్తారు, ఈటీవీ వాళ్ళైతే ఒక రకంగా చెప్తారు, ఆంధ్రజ్యోతి వాళ్ళైతే ఒక రకంగా చెప్తారు. ఈ టైప్లో మనకి అన్నీ కూడాను ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క ఛానల్ని పెట్టుకుని కూర్చున్న తర్వాత ఏ విధంగా మనకి ఒక అథెంటిక్ సర్వే జరిగింది లేదా ఒక అథెంటిక్ ఒక సెన్సిబుల్ డిస్కషన్ జరిగింది అనేది ఎక్కడ అనిపిస్తుంది, అనిపించదు. సో ఏం చేస్తాము, అన్ని రకాల అంటే ఒక ఊరూరా రిపోర్టర్లు ఉండే పత్రికల వాళ్ళకి టీవీ ఛానల్ వాళ్ళకి ఎవరు గెలుస్తారనే తెలియకుండా అయితే ఉంటుందా, ఉండదు. పక్షపాతంతో లేకపోతే ఏదైనా కొంచెం మేము వీళ్ళవైతేనే రాస్తామని అనుకునే వాళ్ళైతే మేబీ వాళ్ళు ఒకవేళ నిజంగా తెలిసినా చెప్పరు వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో పత్రిక టీవీ ఆర్ ఎనీ ఒక రిపోర్టర్స్ కానీ యాజమాన్యం కానీ పంపిన రిపోర్ట్స్ అన్ని చదివి బేరీజ్ వేసుకుని అన్నీ ఒక 8-9 పత్రికలు వచ్చినాయి అనుకోండి అన్నీ చదివి బేరీజ్ వేసుకుని తెలిసినా కూడా వాళ్లకున్న విశ్వసనీయతతోటి ఓటర్ను ప్రభావితం చేయడానికి అంకెలని మార్చేస్తుందని అభిప్రాయం. ఇప్పుడు సపోజ్ 119 సీట్లలో 2 సీట్లు అది సొంతంగా కూడా కాదు పొత్తు పెట్టుకుని గెలిచింది టీడీపీ, సో దాంతో కనుక ఒకవేళ ఇఫెక్ట్ లాస్ట్ టైం ఎప్పుడో జరిగినట్టుగానే ఈసారి కూడా టీఆర్ఎస్తో కనుక టీడీపీ పొత్తు పెట్టుకుని ఉంటే పరిస్థితి ఏమై ఉండేది? పెద్ద మార్పు ఉండేదా లేదా చూద్దాం ఈ చిన్న విరామం తర్వాత.
యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను కులుకులలకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలను ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను
రామేశ్వరము కాశీ ప్రయాగలేలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలే
నగుమో మే చంద్ర బింబమై పగలే వెల్నెల కాయగా తెలి నగుమో మే చంద్ర బింబమై పగలే వెల్నెల కాయగా సఖినరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖినరి చూపుల తల్లదనంతో జగముని ఊటి జాయగా ప్రేమయాత్రలకు కొడైకనాలు కాశ్మీరాలు ఏలను
కన్న వారినే మరువ చేయుచు అన్ని ముద్దటలు తీర్చగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు తాటగా పతి ఆదరణే సతికి మోక్షమని సర్వ శాస్త్రములు తాటగా తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు
అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను.
హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మై మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే బెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మామూలుగానే ఒక అంకే అని చెప్పినప్పుడు ఆ సర్వే దానికి కట్టుబడి ఉంటుంది. కానీ మామూలుగా అది ఖచ్చితంగా జరుగుతుందని ఎవడో చెప్పలేడు. అలాంటిది ఇప్పుడు వన్ సైడ్ వార్ అయి ఉండదు. ఒకవేళ కనుక టీఆర్ఎస్తో కనుక టీడీపీ పొత్తు పెట్టుకుని ఉంటే, పెట్టుకోలేదు కాబట్టి ఈ పార్టీ అంటకొచ్చి ఇట్లా జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ మంచి, ఎందుకంటే అసలు బైఫర్కేషన్ జరిగి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ మీద ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ ఉన్నది తెలంగాణ వాళ్ళకి. ఇక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు, కానీ తెలంగాణలో ఉన్నది. ఉన్నప్పుడు వాళ్ళు స్ట్రైట్ అవే ఎన్నికలకు ఒకవేళ వాళ్ళు దిగి ఉంటే మేబీ కొంచెం పరిస్థితి వేరుగా ఉండేది. ఎప్పుడైతే టీడీపీ వచ్చి జాయిన్ అయ్యిందో, టీడీపీ అక్కడ బేస్ ఉండొచ్చు కానీ ఆ బేస్ని అంతటినీ ఆకర్ష టైప్లో మొత్తం అంతా టీఆర్ఎస్ లాగేసింది. ఉన్న ఇద్దరు ముగ్గురు, మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త స్ట్రాంగ్ లీడర్స్ వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఇప్పుడు అంటే కార్యకర్తలు ఆ బేస్ ఉన్నదేమో కానీ ఒక లీడర్ బేస్ లేదు. పైగా ఇన్నాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ కార్యకలాపాలు చూసి, లేకపోతే తర్వాత బేస్ని కంప్లీట్గా అమరావతికి మార్చేసి ఇక్కడ క్యాపిటల్ సెటప్ అది ఇది అన్నా చేసి మొత్తం అట్లా ఉన్న సమయంలో ఈ ఐదేళ్ల నుంచి ఎప్పుడూ లేదు, అసలు అక్కడికి వెళ్ళలేదు, దాని గురించి మాట్లాడలేదు, మేము ఇవి చేస్తామని చెప్పలేదు, ఎవరైనా సరే నన్ను ఎన్నుకో అని చెప్తున్నప్పుడు ఏం చెప్పాలి? ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని ఇదిగో మేము ఇలా చేస్తాము, నేను వస్తే ఇవి చేస్తాను అని చెప్పగలగాలి. అంతేగాని ఎంతసేపు వాళ్ళు ఇది చేశారు, వాళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా, నేను ఇదివరకు ఎప్పుడో ఇదిగో ఇలా చేశాను అని అంటే ఎప్పుడు ఐదర్ పాస్ట్ మాట్లాడడం లేకపోతే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయడం తప్ప నెక్స్ట్ నేనేం చేస్తానన్నది చెప్పలేదు. సో మరి అది ఖచ్చితంగా కొంచెం అది నెగిటివే అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే అసలు టీడీపీ ఎమర్జ్ అయిందే యాంటీ కాంగ్రెస్ దీని నుంచి. సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో పార్టీ పెట్టింది ఎందుకు? కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా ఉండాలి అని, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో కాంగ్రెస్కి యాంటీగా ఉన్న వాళ్ళందరినీ కలుపుకుపోతూ ఇది పెట్టారు. ఇప్పుడేమైంది, కాంగ్రెస్ తోటే కలవడం వల్ల ఒక ముద్ర పడిపోయింది. అంటే పదవి కోసం ఏదైనా చేస్తారు, ఒక పవర్ రావాలి అని అంటే ఎవరితో కలవడానికైనా సిద్ధమే అనేటటువంటి ఒక ముద్ర పడిపోయింది. అది ఖచ్చితంగా నెగిటివే అయింది. అండ్ సెకండ్ పాయింట్, ఉత్త కాంగ్రెస్ అయితే కనుక లాస్ట్ టైం కాంగ్రెస్కి డీసెంట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినాయి. ఎందుకు? తెలంగాణ ఇచ్చింది అన్న ఒక సాఫ్ట్ కార్నర్తో. అండ్ ఈసారి ఏంటి, మామూలుగా అయితే వచ్చేవేమో కానీ ఇట్లా క్లబ్ అవ్వడం వల్ల ఇప్పుడు వీళ్ళకేంటి ఒక సాఫ్ట్ కార్నర్ అనేది ఉంటుంది. చూసారా, మేము ఒక్కళ్ళమే పోరాడుతున్నాము, మమ్మల్ని ఓడించడానికి ఇదిగో ముగ్గురు కలిశారు, నలుగురు కలిశారని అట్లా, అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక పిటి రైజింగ్ ఫ్యాక్టర్ ఒకటి తయారైంది. సో ఇంత స్వీప్ వచ్చిన సందర్భంలో మరి వాళ్ళకి వేవ్ కనపడలేదు అంటే ప్రజల నాడుని పట్టుకోవడం వాళ్ళకి తెలియదనే కదా అర్థము, ఈ సర్వే చేసిన వాళ్ళు ఎవరైనా సరే. ఇక ఎప్పుడైతే టీడీపీతో చేతులు కలిపిన తర్వాత కాంగ్రెస్ దూసుకుపోతుందని మీడియా అదరగొట్టిందో, అప్పుడు మేబీ కొంతమంది ఆహా కరెక్టేనేమో, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్స్ ఏదైతే ఉందో అవి చీలిపోకుండా ఒకటే దానికి వస్తుంది, మహాకూటమి అన్న ఒకే ఒక్క గ్రూప్కి వస్తుంది. అందులో వాళ్ళు సీట్ల సర్దుబాటు చేసుకోవడాలు, దాంట్లో రాని వాళ్ళు మళ్ళీ కొంచెం అసమ్మతి జోరు అందుకోవడాలు, వాళ్ళని మళ్ళీ బుజ్జగించడాలు, ఇవన్నీ జరిగినాయి. అది ఎప్పుడైనా ఏ పార్టీలైనా ఎక్కడైనా జరిగేదే అది. అయితే ఓటర్స్ అనుకోవాలి ఆ మాట, సరేలే అనుకుని వాళ్ళు వేద్దాం అనుకున్న వాళ్ళు ఓట్లు వేశారు. టీడీపీతో పొత్తు తెలంగాణలో కాంగ్రెస్కి అనర్థదాయకం అనేది ఫస్ట్ నుంచి నాకు అనిపించింది. ఒకవేళ కాంగ్రెస్ టీడీపీతో వెళ్లకుండా ఉండుంటే టీఆర్ఎస్కి ఫస్ట్లో అనుకున్నప్పుడు 70కి లోపు వస్తాయని అనుకునేవాళ్ళు. టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత చేస్తున్న తప్పులు మిగతా అవన్నీ చూసుకుంటే కనుక అప్పుడు కాంగ్రెస్ ఓట్లు దానికి పడ్డాయో, టీడీపీ ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయో, కానీ కూటమి పరువుని ఖమ్మం జిల్లా ఒక్కటే కొద్ది గొప్ప కాసింది. అంతేగాని కాంగ్రెస్ హేమాహేమీలు, మంచి అసలు గొప్ప గొప్ప లీడర్లు అందరూ కూడాను మట్టి గరిచారు ఈసారి. ఒక్క సబితా ఇంద్రారెడ్డి ఉత్తమ్ మాత్రమే గెలిచారు. ఇదివరకు కంటే కూడాను కాంగ్రెస్కి 2 సీట్లు తగ్గినాయి ఇంకా చెప్పాలంటే. అయితే ఇలా జరగడం వల్ల ఒక విధంగా మటుకు మంచిది కాదు. ఎందుకు అని అంటే, కేసీ ఇప్పుడు మనకి సెంటర్లో ఏం జరిగింది లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు, అసలు కరెక్ట్గా ఒక అపోజిషన్ అనేది లేకుండా పోయింది. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. అంటే ఇది వరకుటి మీదట ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు సీట్లు తగ్గేసరికి ఇది కేసీఆర్ అహంకారాన్ని కొంచెం పెంచుతుందేమో అనే ఒక చిన్న భయం అయితే ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం కూడా బలంగా చురుగ్గా ఉంటేనే డెమోక్రసీ అనేది బ్రతుకుతుంది. అంతేగాని ఏదో నామకే వాస్తవం ఉన్నది, అసలు అందులో వాయిస్ రేస్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు మటుకు గవర్నమెంట్ ఎప్పుడూ కూడాను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే ప్రతిపక్షం లేకపోతే చాలా ఎలా ఉంటుందో అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కొంచెం దారుణంగా కూడా ఉండొచ్చు. అండ్ ఆల్రెడీ టీఆర్ఎస్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు దాన్ని గెలిపించిందనేది మాత్రం వాస్తవం. అండ్ ఇంకోటి ఏంటంటే, దీని మానిటరింగ్ కూడా బాగుంది. చాలా చోట్ల లోపాలు ఉన్నాయి, డౌటే లేదు. వాటిని విమర్శించాల్సిన కాంగ్రెస్, టీడీపీ ఇన్నాళ్ళు ఆల్మోస్ట్ నాలుగేళ్ళు అనుకోండి, నాలుగేళ్లుగా నిద్రపోయి సడన్గా ఇప్పుడు లేచి లేదు వాళ్ళు అజ్జేయలేదు ఇజ్జేయలేదు అంటే ఎక్కడి నుంచి అవుతుంది? మేబీ కాంగ్రెస్ ఇంకొంచెం యాక్టివ్గా ఉండుంటే, కొంచెం మీడియాని కల్టివేట్ చేసుకుని ఒక కొంచెం బాగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూ ఫస్ట్ నుంచి కొంచెం యాక్టివ్గా ఉండుంటే ఒక 50 సీట్లు గెలిచి ఉండేదేమో. అది కూడా కొద్దిగా ఎట్లా అంటే, ఇదంతా కూడాను మనం ఇప్పుడు తర్వాత పోస్ట్ మార్టం చేసేవే తప్ప జరగాల్సిన నష్టమో లాభమో ఎటు జరిగిపోయింది. ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే ఎవరిని తిట్టారు ఏంటి అనేది పక్కన పెడితే యాజ్ ఎ పార్టీ టీఆర్ఎస్ కన్స్ట్రక్టివ్ బాగానే చేస్తుంది. అటు మెట్రో స్టార్ట్ అయింది, తర్వాత ఏమో ఆపరేషన్ మన భగీరథ మిషన్ భగీరథ స్టార్ట్ అయింది, వాటర్ వస్తుంది, 24 గంటలు కరెంటు, ఉచిత కరెంటు ఏది రైతులకి. సో ఇలా చూసుకుంటే అన్ని విధాలా బాగానే చేస్తుంది. ఇక పక్కన వాళ్ళని తిట్టడము లేకపోతే అదంతా ఏంటంటే, అది ఆయన కూడా అన్నారు నిన్నటి స్పీచ్లో ఏంటంటే, ఈ ఎలక్షన్స్ అప్పుడు కొంచెం ఆవేశాలకు లోనయ్యి మాటకు మాట అనడం అనేది జరిగేదే, అది ఐ అడ్మిటెడ్, అంత పరుషంగా ఉండకుండా ఉండాల్సింది, బట్ ఎలక్షన్లో ఇలాంటివన్నీ మామూలే, నాకు ఎటువంటి శత్రుత్వం లేదని ఆయన చెప్పారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు వీళ్ళు ఏదైతే ఒక స్ట్రాటజీ, అంటే వీళ్ళు చేసినటువంటి డెవలప్మెంటు, వీళ్ళు ఉపయోగించినటువంటి స్ట్రాటజీ కరెక్ట్గా వర్కౌట్ అయ్యి వీళ్ళకి విజయాన్ని తెచ్చిపెట్టింది అన్నది మాత్రం ఖచ్చితం. దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
నన్ను కోరిచ చేరిన వేళ దూరాన నిలిచే వేళ నన్ను కోరి చేరిన వేళ దూరాన నిలిచే వేళ
నీయానతి లేకున్నచో విడలేను ఊపిరి కూడా ఊహలు బుసబుసలాడే నా హృదయము ఊగిసలాడే
పెళ్ళి పీతను వేసే
దివి మల్లె పందిరి వేసే
దివి పెళ్ళి పీతను వేసే మెరవెన్నెల కురిపించుతూ నెలరాజు పెండ్లిని చేసే ఊహలు బుసబుసలాడే మన హృదయములోయలలోని
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ది టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల, చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. అసలు ఈ తెలంగాణ ఎలక్షన్స్ చూస్తేనే కూడా అనిపించింది ఏంటంటే, ఓ ఎక్కువ సీట్ల కోసం చివరిదాకా బెరలాడిన కోదండరాం పార్టీకి కానీ అటు సిపిఐకి కానీ ఒక్క సీట్ రాలేదు చూడండి. మరి వీళ్ళు అంటే అసలు ఏదో బాగా అంటే హైలీ ఇంటలెక్చువల్స్ అని, తర్వాత ఏమో వీళ్ళకి కొంచెం ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అని వీళ్ళు చెప్తుంటారు కదా. వీళ్ళు నెగోషియేషన్ చేసిందే అసలు వీళ్ళు ఎక్కువ. నాయకులే ఓడిపోయారు, ఇంకా ఎవరో, ఇంకా తర్వాత టుమరీ వాళ్ళు కూడా కాదు. కోదండరాం అయితే పొన్నాలకి దండం పెట్టుకోవాలి సీటు కోసం పేచీ పెట్టి తన పరువు కాపాడినందుకు. ఇక కేసీఆర్ మీద అయితే చాలా రకాల వర్గాలకి కోపం ఉన్నా కూడా, ఎప్పుడైతే చంద్రబాబు రంగంలోకి దిగారో అప్పుడు వాళ్ళు ఏమంటారు దీన్ని, అది ఒక మైథాలజీలో ఒక ఇది ఉంది, ధర్మరాజ సిద్ధాంతం అని అంటూ ఉంటారు చూసారా, అంటే విడివిడిగా 5, 100, ఎవరైనా బయట వాళ్ళు వస్తే కనుక 105 మంది మీ అని ఆ టైప్లో అవలంబించారు. అంటే తెలంగాణని తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి డబ్బు సంచులతో చంద్రబాబు దిగారు అనే ఒక రూమర్ని సృష్టించి ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మడానికి ఆస్కారం దొరికేలాగా చేశారు. లేకపోతే అసలు ఈ కోదండరాం పార్టీ అభ్యర్థుల దగ్గర కూడా డబ్బు దొరకడం ఏంటి, వాళ్ళ దగ్గర అసలు నిజంగా ఉన్నది అని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. సిటీలో అంతా వాళ్ళ ఓటర్లే అంటూ టీడీపీ కాంగ్రెస్ నుంచి సీట్లు తీసుకుని అంతటా ఓడిపోయి కూర్చుంది. అండ్ తెలంగాణ అంతా కాంగ్రెస్ టీడీపీల మధ్య ఓట్ల బదిలీ చక్కగా జరిగింది అని వాళ్ళ అనుకూల మీడియా రాసింది. బదిలీ చేయడానికి బ్యాలెన్స్ ఉందా లేదా అనేది తెలీదు. మేబీ అంటే విడివిడిగా పోటీ చేస్తుంటే కొద్ది తెలిసేదేమో, బట్ ఇప్పుడేంటంటే ఇద్దరు అంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరగడానికి అవకాశాలు ఉన్నాయన్నారు, పైగా ఏంటంటే సీట్లు ఆల్రెడీ కొంచెం ఎమికబుల్గా అంటే బయటకు కనపడటానికి ఎమికబుల్గా, లోపల సంగతి మనకు తెలియదు అనుకోండి. సో అలా పోటీ చేయడం వల్ల ఏమైందంటే, ఓకే ఇప్పుడు సపోజ్ ఎవరైనా కాంగ్రెస్ సపోర్టర్ ఉన్నారు, వాళ్ళు టీడీపీకైనా వేసేస్తారు, ఆర్ టీడీపీ సపోర్టర్ ఉంటే కాంగ్రెస్ అభ్యర్థి నిలబడితే వాళ్ళకైనా వేసేస్తారు అట్లా అనుకున్నారు వాళ్ళు. బట్ అవేవి ఆ మ్యాజిక్కులు ఆ లటుక్కులు పుటుక్కులు ఇక్కడ ఏమీ అసలు పనిచేయలేదు. మొత్తానికి అదనమాట జరిగింది. ఇక బయట ఉన్న మనమే ఇలా అనుకుంటూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇంకెంత కడుపు పండుగ ఉంటుంది. ఇక రేపటి నుంచి మీరు గమనించవచ్చు వాళ్ళు ఇక అసలు ప్రెస్ స్టేట్మెంట్లు టీడీపీఏ కొంప ముంచింది, అసలు మేము అనవసరంగా వాళ్ళతో జతకట్టాము అది ఇది అని ఖచ్చితంగా అంటారు. అంటే ఇవాళకి ఏంటంటే కొంచెం డిగ్నిఫైడ్గా ఏం లేదు, మేము ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాము, వాళ్ళ నిర్ణయం మాకు శిరోధార్యం అది ఇది అని చెప్తారు. ఎస్పెషల్లీ డిసిప్లిన్ అనేది సార్ కాంగ్రెస్కి అస్సలు నచ్చని పదం. అధిష్టానం చెప్తే ఓ నాలుగు రోజులు ఆగినా తర్వాత అన్నయ్య నొక్కులు మొదలు పెడతారు. ఎస్పెషల్లీ ఆంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత మనకు కలిసి వచ్చే సమయంలో అనవసరంగా మనం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాము, యాంటీ ఇన్కంబెన్సీ ఒకవేళ ఏదైనా పనిచేసి ఉంటే టీఆర్ఎస్ వైపు అది మనకు వచ్చేది. అనవసరంగా మనం ఇప్పుడు ఈ పొత్తు పెట్టుకుని అనవసరంగా లేనిపోని రిస్క్ చేశాము అనొచ్చు. అసలే ఇప్పుడు కాంగ్రెస్ అప్బీట్ మూడ్లో ఉంది మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ. ఇక్కడ ఒక్క చోట ఇలా ఉండేసరికి కొంచెం అనిపిస్తుంది కదా, ఎక్సెప్ట్ మిజోరం, మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇచ్చింది, అసలు మంచి హై స్వింగ్లో ఉంది. అలాంటప్పుడు అంటే ఇప్పుడు అటు ఆల్రెడీ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో సక్సెసే, మధ్యప్రదేశ్లో టగ్ ఆఫ్ వార్. అంటే ఇది ఎలా ఉంటుందంటే నైట్ 10-11 వరకు అలాగ మెలుకుతోండి కూర్చుని అబ్బా ఇంకా ఇలాగే ఉందా ఇంకా ఇలాగే ఉందని అనుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళల్లో కూడా, అంటే ఇప్పుడు బీజేపీ రెబల్స్ చాలామంది ఉన్నారు కాబట్టి గెలిచిన మిగతా వాళ్ళల్లో బీజేపీ రెబల్స్ చాలామంది ఉన్నారు. సో అమిత్ షాకి చాకచక్యం ఎక్కువ కాబట్టి అట్లాస్ట్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడవచ్చు కానీ ఏమో చెప్పలేం. ఏదేమైనా కాంగ్రెస్ అధ్యక్షుడైనా సరిగ్గా ఏడాదికి రాహుల్ గాంధీకి ఇలాంటి ఒక సక్సెస్ అనేది మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. అందులో ఈ మధ్య కొంచెం మాట్లాడడంలో కూడా కొద్దిగా రాటు తెలియడు, మరి స్పీచ్లు ఎవరు రాస్తున్నారో తెలియదు కానీ ఇది వరకుతో పోలీసప్పుడు కొంచెం మెచ్యూర్డ్ ఎనఫ్గా మాట్లాడుతున్నాడు. సో అట్లాంటప్పుడు ఈ కాన్ఫిడెన్స్ నిజంగా మంచి బూస్ట్ ఇస్తుంది. నిజానికి అసలు అక్కడ కాంగ్రెస్ చేసింది ఏం లేదు, ప్రతిపక్షంలో ఉండి నిరసనలు తెలియజేయడం ద్వారా వాళ్ళు ప్రజల మనసును కొంచెం గెలుచుకోగలిగారు. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ విధానం ఏవైతే ఉన్నాయో, జిఎస్టీ అయి ఉండొచ్చు లేదా డిమానిటైజేషన్ అయి ఉండొచ్చు లేదా ఇంకా ఏమైనా అయి ఉండొచ్చు, ఎన్పిఏలు బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ప్రతి బ్యాంకు ముందర, అంటే కామారెడ్డి నిజామాబాద్ ఇలాంటి చోట్ల చూశాను కదా నేను, బ్యాంకు ముందర మీ డబ్బులు భద్రంగా ఉన్నాయి, బ్యాంకులో ఇదిగో ఇంత లిక్విడ్ క్యాష్ రేషియో ఉంది, దయచేసి మీరు ఎవ్వరూ కంగారు పడక్కర్లేదని బోర్డులు పెట్టుకున్నారంటే, ఏది ది సో కాల్డ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇలాంటివి పెట్టారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత గొప్పగా జనాలకి నమ్మకం ఉన్నది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మీద అని. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ఆల్రెడీ గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. సో దాన్ని ఎన్కాష్ చేసుకోవడంలో, అంటే అన్ని విషయాలని వాళ్ళు కరెక్ట్గా చెప్పి ఇదిగో ఇలా ఇలా ఉన్నది పరిస్థితి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి ఓటేయండి మాకేయండి లేకపోతే మేము ఇట్లాంటివన్నీ చేస్తామని వాళ్ళు చెప్పడం వల్ల మేబీ, అంటే నాకు తెలిసి ఏంటంటే తెలంగాణలో మేబీ కాంగ్రెస్ అంత పకడ్బందీగా ఏమన్నా క్యాంపెయినింగ్ చేయలేదా అని. అంటే మరి రాహుల్ గాంధీ స్వయంగా వచ్చాడు కామారెడ్డి లాంటి చోటికి, వచ్చి అక్కడ కూడాను తను స్పీచ్లు అవి ఇచ్చాడు, అప్పుడు జనాలు కూడా చాలానే వచ్చారంట. మరి ప్రతి మీటింగ్కి జనాలు వస్తారు, ఎవరికి వేస్తారన్నది అల్టిమేట్గానే. సో అట్లా అంటే సక్సెస్ అయితే వచ్చింది మిగతా రాష్ట్రాల్లో. సో ఇక్కడ వాళ్ళు అనలైజ్ చేసుకున్నప్పుడు మేబీ ఇప్పుడు ఒక 2-3 రోజులు వాళ్ళు చెప్పగానే ఉన్నా తర్వాత అనొచ్చు, అరే మిగతా చోట్ల మనకు అంత స్వింగ్ ఉంది, ఇక్కడ ఎందుకు లేదు, ఇక్కడ కూడా అసలు వచ్చేదే, ఇఫ్ అట్ ఆల్ మనం సింగిల్గా పోటీ చేసి ఉంటే అనవసరంగా మనం టీడీపీతో కలిసామన్నటువంటి ఒక భావన మాత్రం రావడం ఖాయం. ఇక బీజేపీ కంటున్నటువంటి కాంగ్రెస్ ముక్త భారత్ అనే కళ కళ్ళైపోయింది ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ సెమీఫైనల్స్లో కాంగ్రెస్ కొంచెం బలీయమైన శక్తి అని కాంగ్రెస్ వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక టీడీపీతో కలవకపోయి ఉంటే తెలంగాణలో కూడా కొంచెం మంచి రెస్పెక్టబుల్ సక్సెస్ వచ్చేది అని వాళ్ళు ఖచ్చితంగా గొప్పలు చెప్పుకోవడం ఖాయం. అయితే దీనికి సంబంధించి ఇంకొక విశ్లేషణ కూడా ఉంది, అదేంటో నేను చెప్తాను చిన్న విరామం తర్వాత.
గల్లి చెందు సిగల్ల కురిమి ముందు కొట్టి నిలిచానాయి హాయ్ వయ్యారి రాజా నవ్వులోనే తెల్లవారిందో నవ్వులోనే తెల్లవారిందో వేళ చూడా మిన్నలాయే వెండి కట్ల చిన్నరాయే మల్లె పూల పందిరాయే వయ్యారి రాజా నవ్వులోనే తెల్లవారిందో నవ్వులోనే తెల్లవారిందో. కథలు ఎన్నో చెబుతామంటూ కళలు ఎన్నో కన్నానాయి మనసు పిగిలి వచ్చేలోనే మాటలన్నీ మరిచానాయి హాయ్ వయ్యారి రాజా నవ్వులోనే తెల్లవారిందో నవ్వులోనే తెల్లవారిందో. తెచ్చి కన్ను తెరిచి చూసేలోనే నన్ను దిగ్గు మూసేసిందో హాయ్ వయ్యారి రాజా నవ్వులోనే తెల్లవారిందో హాయ్ హాయ్ వయ్యారి రాజా నవ్వులోనే తెల్లవారిందో. వేళ చూడా ఇన్నెలాయే వెండి కట్ల ఇన్నెరాయే మల్లె పూల పందిరా
Namaste. This is Bhuvika. Now you are listening to my media, the voice of India.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సో ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీఆర్ చాలా చేశారు. చివరికి పార్లమెంట్ ఎన్నికల్లో దానికి విజయం సిద్ధించే టైంకి టీడీపీకి సీట్లు పోయినాయి. దాంతో వాళ్ళు ఆయన్ని పక్కకు పడేశారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కాంగ్రెస్ దానికి ఒక గౌరవప్రదమైన స్థానం ఇస్తుందా? ఇదివరకు 15 సీట్లు గెలుచుకున్న టీడీపీ ఈసారి దానిలో సగం తెచ్చుకున్నా కూడా ఆ బోర్ దక్కేది, బొత్తిగా 2. అది సిటీలో అయితే పూజ్యం. బాబు చేసిన రోడ్ షోలు, ప్రచారం అంతా బూడిదల పోసిన పన్నీర్ అయిపోయింది. అండ్ దానికి యాడెడ్ నెగిటివ్ వచ్చేసి బాలకృష్ణ చేసిన రోడ్ షోలు. తెలంగాణ ఎన్నికల మీద టీడీపీ పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదల పోసిన పన్నీరే. అండ్ ఇప్పుడు అసలు మెయిన్ క్రూషియల్ పాయింట్ ఎక్కడొస్తుందంటే, ఈ రిజల్ట్ ఆంధ్రాలో టీడీపీ కాంగ్రెస్ పొత్తు మీద ప్రభావం చూపిస్తుంది అని మనం ఘంటాపథంగా చెప్పొచ్చు. అయితే దీంట్లో ఇంకొకటి, నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఆంధ్ర ఎన్నికల్లో నేను చేయి చేసుకుంటాను అని బాహాటంగానే ప్రకటించాడు. ఆల్రెడీ బాబు మీద పీకల దాకా కోపం ఉంది కాబట్టి జగన్, పవన్ వీళ్ళిద్దరికి సహాయ సహకారాలు అందించవచ్చు. అది కూడా పబ్లిక్గా కనుక చేస్తే ఆంధ్ర ప్రజలు వాళ్ళకి వ్యతిరేకం కావచ్చు. అందుకని టీడీపీ బలంగా ఉన్న చోట ఓట్లు చీల్చడానికి తెరాస అభ్యర్థుల్ని దింపి వైసీపీ జనసేనలకి మేబీ పరోక్షంగా సహాయపడవచ్చు. సో నేషనల్ లెవెల్లో ఎదగాలని కేసీఆర్ అనుకుంటున్నాడు. మొన్న మధ్య కరణ్ థాపర్ ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడనమాట, నేను నేషనల్ మీడియాలో ఎదగాలనుకుంటున్నాను, ఎస్ అన్డౌటెడ్లీ ఐ వాంట్ టు బీ ఏ ప్రయోర్ పర్సన్ ఇన్ నేషనల్ మీడియా అని చెప్పి, నేషనల్ పాలిటిక్స్ అని చెప్పి. అలాగే జాతీయ స్థాయిలో బాబు కూడా ఎదగాలనుకుంటున్నాడు. సో ఇద్దరు తెలంగాణ తీర్పు గుణపాఠాన్ని నేర్చుకొని ఒకవేళ బాబు ముందు ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడవచ్చు. అలాగే తెరాస విజయం ఏదైతే ఉందో అది సంక్షేమ పథకాలు కారణం అని అంటున్నారు. ఆంధ్రాలో కూడా చాలా పథకాలు నిజానికి కరెక్ట్గా నడుస్తున్నాయి. అటు రైతు రుణమాఫీ కానీ, తర్వాత పెన్షన్ పథకం కానీ చాలా ఉన్నాయి. కానీ ఈ జన్మభూమి కమిటీల ప్రమేయం ఎక్కువగా ఉన్నది అన్న ఆరోపణ కొంచెం ఉన్నది. అండ్ చంద్రబాబు నాయుడు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, ఎంత మంచి ఒక పరిపాలన అందించినా కూడా, ఎందుకు మొన్న టాప్ 10 సిటీస్ ఫాస్ట్ పేస్లో డెవలప్ అవుతున్న సిటీస్ని లిస్ట్ తీసినప్పుడు విజయవాడ టాప్ 10లో ఉంది? అటు F1 బోట్ రేసింగ్ తర్వాత ఇలా చాలా జరుగుతున్నాయి. అంటే 10 సిటీస్ ఏవో పోటీ పడితే అందులో విజయవాడని వాళ్ళు, అంటే వరల్డ్ నుంచి 10 సిటీస్ పోటీ పడితే అందులో విజయవాడని వాళ్ళు సెలెక్ట్ చేశారంటే అది ఏ పార్టీ పొటెన్షియాలిటీ లేకపోతేనే వరల్డ్ వాళ్ళందరూ వచ్చి కూడాను ఇక్కడేమో ఆ పోటీల్లో పాల్గొన్నారు కదా. అంటే డెవలప్మెంట్ జరుగుతోంది, ఫాస్ట్ పేస్లో ఉన్నది. మన ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసి పథకాలను కరెక్ట్గా రచించి అంతా బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఒక మనిషి ఎంత చూసుకుంటాడు? తను కొంతమందిని నియమిస్తాడు. ఆ నియమించిన వాళ్ళు అది కరెక్ట్గా స్ట్రీమ్లైన్ అవుతుందా లేదా అని చూసుకునే పరంగా వచ్చినప్పుడు వాళ్ళంతా కూడాను లంచాలు వాటికి అలవాటు పడి, అవినీతికి అలవాటు పడి, తద్వారా ఏంటంటే మొత్తం గవర్నమెంట్ని తిడతారు తప్ప ఒక్కడిని తిట్టరు కదా, అక్కడ అది ప్రాబ్లం అవుతుంది. సో అట్లాగే జన్మభూమి కమిటీల ప్రమేయం ఎక్కువగా ఉన్నదన్న ఆరోపణలు కానీ, అంటే మేబీ ఎలక్షన్ వరకు ఆ కమిటీలకు కొంచెం కళ్ళం వేయొచ్చు. బట్ నిన్నటి ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో బీజేపీ పోగొట్టుకున్న స్థానాలని పార్లమెంట్ ఎన్నికలకు అన్వయిస్తే కనుక, ఒక ఎగ్జిట్ పోల్స్ అవి ఇవి చూస్తే 32 సీట్లు పోతాయని అంచనా వేశారు. ఇప్పుడు ఫలితాలు ఆల్మోస్ట్ వచ్చేసిన తర్వాత NDTV లెక్కేసి అది 44, ఆ తర్వాత ఇంకా కొంచెం పెరిగింది, అట్లా తేల్చారు. ఇంక తర్వాత కూడా ఇంకా పెరిగింది. కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి బీజేపీ ఇప్పుడు కొత్త రాష్ట్రాల మీద కొంచెం గట్టిగా దృష్టి పెడుతుంది. వాటిల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి, నెక్స్ట్ ఇంకా అప్కమింగ్లో బాబుకి బీజేపీ నుంచి ఖచ్చితంగా పోటీ అనేది తప్పదు. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా మరి మనస్ఫూర్తిగా సహకరిస్తుందా లేదా అనేది తెలియదు ఇప్పుడు ఈ ఓటమి తర్వాత. అందుకని మేబీ ఇంకా కేసీఆర్ ఎలా అయితే ఒంటరి పోరాటం చేశాడో తెలంగాణలో, అలాగే బాబు కూడాను ఆంధ్రాలో ఒంటరి పోరాటమే చేయాల్సి వచ్చేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. తెలంగాణలోని ఆంధ్ర మూలాల వాళ్ళు తనను అసలు లక్ష్య పెట్టలేదు అని మేబీ ఈ పాటికి అర్థమై ఉంటుంది. బట్ ఏ మేరకి అనేది కరెక్ట్గా ఇంకా గణాంకాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇక ఆంధ్రలో ఉన్నవాళ్ళు ఎలా స్పందిస్తారనే బెదిరి ఉండడం మాత్రం కొంచెం సహజమే. సో పాలనలో లోపాలని సవరించుకొని అటు కేసీఆర్ కానీ ఇప్పుడు ఇటు చంద్రబాబు కానీ వీళ్ళు ఇప్పటికైనా అంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నది మంచిది కాబట్టే వాళ్ళకి ఇక్కడ ఈ ఫాస్ట్ పేసింగ్ సిటీగా ఈ పేరు రావడం కానీ అక్కడ మళ్ళీ వాళ్ళు కేసీఆర్ టీఆర్ఎస్ గెలవడం కానీ ఇవన్నీ జరిగినాయి. బట్ ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకుని కనుక కరెక్ట్గా ఉంటే ఎంతమంది ఎన్ని కూటములు తయారయ్యి ఏం చేసినా కూడా మేబీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తనకి మరి ఎదురు లేకపోవచ్చు. బట్ అది చెప్పలేము ఇప్పుడే, ఇంకా చాలా టైం ఉంది ఏప్రిల్ ఆ టైంకి. కాబట్టి చూద్దాం, మేబీ ఇప్పుడు ఫలితాలని బట్టి మటుకు ఎవ్వరు ఎన్ని కూటములు ఏం తయారు చేసినా ఈ గెలుపు అనేది కేవలం వాళ్ళు చేసిన అభివృద్ధి అండ్ ఇలా ఇంతమంది కలిసి వచ్చారు పాపం ఒక్కడి మీదకి అనేటటువంటి పిటి రెండు కూడా కలిసి ఇలాంటి ఒక ఫలితాన్ని ఇచ్చింది అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అండ్ కరెక్ట్గా రిజల్ట్స్కి ముందు రోజే ఉర్జిత్ పటేల్ రిజైన్ చేయడము, తర్వాత ఏమో మాల్యాకి కోర్టు గురించి వచ్చిన ఆ తీర్పు కానీ ఇవన్నీ కూడాను ఎక్కడో జాయినింగ్ ద డాట్స్ నాకు అనిపించేది ఏంటంటే తన్ని మళ్ళీ వెనక్కి పిలిపించి తర్వాత తన ఆస్తులను జప్తు చేయించి చూసారా కాంగ్రెస్ హయాంలో వాళ్ళు లోన్లు ఇచ్చి బయటికి దేశం నుంచి సాగనంపితే మేము వెనక్కి లాక్కొచ్చి మేము అవన్నీ రికవర్ చేశాము అని చెప్పి తన ఆస్తులన్నీ అంబానీయే కొనేసి ఇలా ఏదైనా జరుగుతుందేమో అని జాయినింగ్ ద డాట్స్ నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. బట్ ఏమో ఏం జరుగుతుందో చూద్దాం. ఇదండి ఇవాడి చిత్రం బళ్ళారి విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెనెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం December 12, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of My End Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.